శ్రోతలకు నమస్కారం. సినిమా రంగంలో అందులోనే పూర్తిగా నిమగ్నమైపోయి అక్కడే తమ జీవితం అంతా, అంటే జీవిత సార్థక్యాన్నంతా చూసుకున్న నటీనటులు కొందరుంటారు. అయితే ఎక్కడో ఒకచోట కొందరు మాత్రం సినిమా రంగంలో కూడా తామరాకు మీద నీటిబొట్టులాగా జీవిస్తూ తమ ఇతర సృజనాత్మక రంగాలను కూడా అదే సమయంలో పండించుకోగలిగిన మేధావులు ఉంటారు. అలాంటి వ్యక్తి గొల్లపూడి మారుతిరావు గారు. సినిమాల్లో రచయితగాను, సంభాషణ రచయితగాను, నటుడిగాను, ఆ నటనలో కూడా ఒకవైపు విలని, ఇంకోవైపు హ్యూమర్, ఇంకోవైపు క్యారెక్టర్ నటుడు, ఇలాగా అన్ని రకాల పాత్రలను పోషించి అన్నింటిలోనూ మెప్పించిన మారుతీరావు గారు అదే సమయంలో నాటక రచయితగా, రేడియో ప్రయోక్తగా, నాటక ప్రయోక్తగా, నవలా రచయితగా, కథా రచయితగా, విమర్శకుడిగా అనేక రకాల సృజనాత్మక శక్తులను ఎప్పటికప్పుడు మన కళ్ల ముందు నిలుపుతూనే ఉన్నారు. ఇటీవలే ఆయన తన స్వీయ చరిత్రను కూడా రచించారు. అంటే మారుతీరావు గారు స్వీయ చరిత్ర రాశారు అంటే కొన్ని దశాబ్దుల తెలుగు సాంస్కృతిక జీవనాన్ని ఆయన అందులో నిక్షిప్తం చేశారు అని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. మారుతీరావు గారు మృణాళినికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూని ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. వినండి గొల్లపూడి మారుతీరావు గారితో మృణాలిని ఇంటర్వ్యూ. నమస్కారం మారుతీరావు గారు.
నమస్కారం అమ్మా.
మీరు శ్రోతలతో మాట్లాడడానికి అంగీకరించి మా స్టూడియోకి వచ్చినందుకు ముందుగా మీకు నా ధన్యవాదాలు.
ముందు వందన శ్రోతలకు నా నమస్కారాలు.
మీరు అనేక కళల్లో మాకు చాలా నిష్ణాతులుగా కనిపిస్తుంటారు. అది స్టేజ్ నాటకం కావచ్చు, రేడియో కావచ్చు, సినిమా కావచ్చు, అందులోనూ కూడా నటనే కాకుండా రచయితగా, లేకపోతే ప్రొడ్యూసర్గా, ఇలా అనేక రూపాల్లో మీరు మాకు కనిపిస్తుంటారు. మీకు అసలు ఏ కళల మీద అభిమానం కలగడం, అభిరుచి కలగడం అన్నది మీ చిన్నప్పటి నుంచి ప్రారంభమైందా? ఆ స్టార్టింగ్ పాయింట్ ఏమిటి?
చిన్నప్పటి నుంచే ప్రారంభమైందండి. నేను వెనక్కి తిరిగి చూసుకోవడం ప్రారంభిస్తే ఒక విచిత్రమైన సందర్భం నాకు చిన్నతనంలో జ్ఞాపకం వస్తుంది. నాకు 10-11 సంవత్సరాలు ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఉండేవాళ్ళం. మా అమ్మగారికి ఎస్కార్టుగా ఓ పురాణ కాలక్షేపాలకు వెళుతూ ఉండేవాడిని. 10 ఏళ్ళవాడిని నేను ఆవిడకి ఎస్కార్టో లేకపోతే ఆవిడ నాకు ఎస్కార్టో ఆ రోజుల్లో తెలియలేదు. కానీ మేడూరు అప్పన శాస్త్రి గారిని, చాలా గొప్ప పౌరాణికులు, ఆయన ఒక వైశ్యుల ఇంట్లో ఆడవాళ్ళందరూ పోగైతే కొంచెం మగవాళ్ళు కూడా ఉండేవారు, ఏమన్నా అంత పెద్ద జ్ఞాపకం లేదు కానీ చాలా గొప్పగా పురాణం చెప్పేవారు. చాలా విపరీతంగా ఆ ఆకర్షణ ఆ రోజుల్లో 11-12 ఏళ్ల కుర్రాడికి అది వననాతీతమైన ఆకర్షణ అనమాట. పురాణాలు, వాటి కథలు, అవన్నీ మనసులో ఎంత బాగా తిరుగుతూ ఉండేవంటే, మా నాన్నగారు స్టెనోగ్రాఫర్గా పనిచేసేవారు. స్టెనోగ్రాఫర్ సాధన స్టెనోగ్రఫీ ఒక పక్కే రాస్తారు లైన్ల మీద, వెనక పక్క అంతా ఖాళీగా ఉండేది, కావాల్సిన పుస్తకాలు నాకు దొరికేవి. నేను ఇంటికి వచ్చి అక్కడ విన్న పురాణ కాలక్షేపాన్ని నా మాటల్లో నేను రాసుకుంటే బాగుండుననే ఉత్సాహం కలిగి, ఆ ఉత్సాహంతో ఈ పేజీలన్నీ ఆ పురాణ కాలక్షేపాల కథలని నింపుతూ ఉండేవాడిని. ఒక ఇన్స్టింక్టివ్గా మన మనస్సులోకి, మన అనుభూతిలోకి వచ్చిన ఒక అనుభవాన్ని నా పరంగా చెప్పాలనుకునే ఒక ఆర్తి కానీ ఒక స్ఫూర్తి కానీ ప్రారంభం ఓ 12 ఏళ్ల కుర్రాడికి. ఆ రోజులు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది చాలా స్ఫుటంగా జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ఆ స్ఫూర్తికి నా మొదటి రచన పబ్లిష్ చేయడానికి మధ్యలో కేవలం 2 ఏళ్లే ఉంది. 12వ ఏట 11వ ఏటో అని చెప్తున్నాను కదా, నా 14వ ఏట నా మొదటి రచన పబ్లిష్ అయింది కథ. సో ఒక ఆలోచనని, ది ఆర్ట్ ఈస్ రిక్రియేషన్ ఆఫ్ లైఫ్ అన్నాడు. యూ హ్యావ్ టు రీక్రియేట్ లైఫ్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. చందమామ గురించి, చందమామరావు అని అన్నమాచార్య దగ్గర నుంచి చల్లని వెన్నెలలో అని చెప్పేదాకా కొన్ని వేల మంది చెప్పారు అదే చందమామ గురించి. ఎక్స్ప్రెషన్ మార్పే దానిలో అందం. దట్ ఈస్ వాట్ మేక్స్ ఏ రైటర్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ రైటర్. అలాగా ఒక కథని, మనకి తెలిసిన విషయాన్ని మనకి తెలిసినట్టుగా మన పరంగా చెప్పగలగడం అనే స్ఫూర్తి ఒక 12 ఏళ్ల కుర్రాడికి ఆ విధంగా ప్రారంభం కావడం అంది నా మొదటి జ్ఞాపకం జీవితంలో. అక్కడ ప్రారంభమైంది. మొదటి కథ రాశాను. మొదటి కథ పబ్లిష్ అయితే నాకు భయం, ఇది చదివి ఎవరినో బాగులేదంటారేమో, ఇలాంటి దిక్కుమాలి కానీ ఎందుకు రాశామని నన్ను తిడతారేమో, ఇది చదివిన తర్వాత బాగుంటే ఏమో అని, బాగులేకపోతే ఏమో అని. ఇమాజిన్, ఒక 14 ఏళ్ల కుర్రాడు ప్రింట్లో తన పేరు చూసుకుని ఉత్సాహపడ్డము, భయపడ్డము, అది మొదటి అనుభూతి. మొదటి నేను రాసింది కథ. ఈ కథ పేరు మీరు అడగాలి, అడగండి.
కథ పేరు ఏంటంటే
ఆశాజీవి. ఎంత బాగుందో, ఇట్ ఈస్ వెరీ సింబాలిక్ ఆఫ్ మై లైఫ్.
అవును. అయితే ఆ తర్వాత మీరు రేడియోలోనా, మొట్టమొదట మాధ్యమంలోకి రావడం రేడియో?
మాధ్యమంలోకి, రేడియోలోకి రాలేదండి. మా మాధ్యమం తమాషాగా 14 ఏళ్ల కుర్రాడికి చెప్పే విషయం ఎక్కువ ఉండదు, చెప్పే వయసు కూడా లేదు కనుక చెప్పేటన్ని అనుభవాలు కూడా లేవు, చెప్పేటంత అనుభూతి లేదు. చెప్పవలసినంత చెయ్యకూడా లేదు. ఇవన్నిటికీ వెతుకులాడి చేయాలి. అయితే ఒక బర్నింగ్ డిజైర్ ఒక 14 ఏళ్ళ కుర్రాడుకుంది చెప్పాలి. చెప్పినవన్నీ ఎక్కడో మారుమూల ప్రొద్దుటూరులో రేనాడని ఈ కోర్టు వ్యాజ్యాలు తర్వాత లోకల్ ఇంట్రెస్ట్లు వేసే పత్రిక ఏదో ఉండేది అది. వాళ్ళకి గతి లేక నాకు సాధ్యమయ్యి అక్కడ వేస్తూ ఉండేవారు వాళ్ళు. నేను పంపించింది ప్రతిదీ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉండేవారు. అలాంటి పత్రిక తర్వాత నేను విశాఖపట్నం మాట చెప్తున్నాను, ఈ మాట విశాఖపట్నంలో కూర్చుని ప్రొద్దుటూరులో పత్రిక రాసేవాడిని వాళ్ళు వేసేవారు. అలాంటి పత్రిక విశాఖపట్నంలో కూడా ఒకటి ఉండేది, దాని పేరు విశాఖ పత్రిక. విశాఖ పత్రిక గురించి ఇవాళ చెప్పడం కోసం చరిత్ర ఏంటంటే దీనిలో శ్రీశ్రీ అనే ఒక ఆయన పనిచేశాడు ప్రూఫ్ రీడర్. అయ్యా వెన్నకోట దుర్గారావు గారిని అనుకుంటాను ఆయన పేరు, దుర్గారావు గారి నా బాగా గుర్తు. ఆయన హిందూ రీడింగ్ రూమ్ ఇవాళ కూడా పేపర్లు పాపులర్ అయ్యి విశాఖపట్నంలో హిందూ రీడింగ్ రూమ్కి ఎదురుగుండా ఉండేది దుర్గారావు గారికి. ఎట్టి పరిస్థితుల్లో కొట్టి గింజుకొని చెవి పట్టుకున్న దుర్గారావు గారి సాహిత్యంతో ఏ ప్రమేయమూ లేదు. ఆయన ఒకటే ప్రమేయం, చక్కటి వ్యాపారి. ఆయన వైశ్యులు వైద్యాలు విద్యాలు లోకల్ ఇంట్రెస్ట్తో అన్నీ వేసేవారు. నేను ఏది పంపించినా దానిలో వేసేవారు. దాని పక్కనే ఒక చిన్న చర్చ్ ఉండేది. వేడివేడిగా ఆ పత్రిక బయటకు వచ్చేటప్పుడు ఆ పత్రిక బయటికి రావడం కోసం ఎదురు చూస్తూ దానిలో నా పేరు చూసుకుంటూ ఎక్కడో నాకు ఆ రోజుల్లోనే ఏదో పెద్ద అర్హత సన్మానం చేసినంత గొప్పగా పొంగిపోతూ తిరిగిన ఒక 14 ఏళ్ల కుర్రాడి వైభవం మొదటి ప్రారంభం. అది ఒక పెద్ద కెరీర్కి ప్రారంభమైంది. తర్వాత అన్ని రాసేవాడిని మీకు ఇందా చెప్తూ మళ్ళీ మాటలు మారచ్చాను. ఏమి రాయాలి ఆలోచిస్తే విషయం ఎక్కువ లేదు. ఆ రోజుల్లో నేను ఆనర్స్ అవుతున్నాను, బీఎస్సీ ఆనర్స్కి వచ్చాను. నేను ఇంగ్లీష్ కథలు తెలుగు శాత రాసేవాడిని, రవీంద్రనాథ్ ట్యాగూర్ అంతటిని ఆ రోజుల్లో రాశా, జూలీస్ వెర్న్ రాశా, తర్వాత ఇలాగా అన్ని రకరకాలు ఏమి రాసినా పబ్లిష్ చేస్తుండేవారు వాళ్ళు. వాళ్ళకి నేను ఏమి రాశాను దానివల్ల దేశానికి కానీ సాహిత్యానికి కానీ ఏం ఉపయోగం ప్రేమేమి వాళ్ళకి లేదు. ఆ రోజుల్లో సాహిత్యానికి నేనేమో ఉపకారం చేస్తున్నా అన్న ఆలోచన నాకు లేదు. సో ది అకార్డ్ ఈస్ టోటల్ అండ్ కంప్లీట్. నేను రాస్తున్నా వాళ్ళు వేస్తున్నాను. ఇలాగా కొన్ని కతిపోయే దినములు ఈ విధంగా అది జరిగిన మీదట నేను ఆంధ్ర యూనివర్సిటీకి మారడం జరిగింది. అప్పటికి ఆంధ్ర యూనివర్సిటీకి మారక ముందునే ఏ విధంగా ప్రారంభమైందో కానీ దీనికి ప్యారలల్గానే నటన నాటకము అనేది నా జీవితంలో తొంగి చూసే. నేను ఆ రోజుల నుంచే నాటకాలు ఇచ్చేవాడిని. ఇవాళ మనం రిపర్టరీ థియేటర్ అంటారే, ఆ రోజుల్లో నేను చిన్న నాటక సమాజాన్ని నడిపేవాడిని. నా వయసు అప్పుడు 14, 15, 16 దాకా వేయండి, 16 ఏళ్ళ కంటే ఉండదు. గ్రంథి మంగరాజు గారిని, పూర్ణ థియేటర్స్ ప్రొప్రైటర్, ఆయన వయస్సులు మంచి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటరు. ఆ రోజుల్లో పూర్ణ పిక్చర్స్ చాలా మంచి డిస్ట్రిబ్యూటర్స్. ఆయన మాకు పెద్ద పోషకులు. ఆయన నేను ఎప్పుడు వెళ్ళినా చాలా ఉదారంగా ఇవ్వడం డబ్బులు ఇచ్చేవారు. మాకు కావాల్సింది మీకు చెప్తాను, ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజుల్లో టౌన్ హాల్ విశాఖపట్నం బుక్ చేయడానికి ఎంతగా ఉండేదంటే 1 రూపాయి ఓ సాయంకాలం నాటకం వేయడానికి. నేనే రచన చేసి, నేనే నటన చేసి, నా చుట్టూ ఉన్న మిత్రులందరినీ పోజేసి, నేనే వాళ్ళందరికీ రిహార్సల్ చేయించి, నేనే వాళ్ళకి మేకప్ చేసి, నేనే తెరలు కట్టి, గ్రంథి మంగళాది గారిని తీసుకొచ్చి, నేనే ఉపన్యాసం ఇచ్చి, ఉపన్యాసం ద్వారా మైకు పక్కన పెట్టి ఈ నాటకం అంతా వేసి మళ్ళీ ఇవన్నీ అప్పచెప్తూ ఉండేవాళ్ళని. వన్ మ్యాన్ ఆర్మీ లాగనమాట. దోస్ ఆర్ ది ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ ఎ రైటర్ థ్యాంక్స్ టు దోస్ 2 పేపర్స్ అండ్ ఆల్సో ఆఫ్ ఎన్ యాక్టర్.
మీకు ఆంధ్ర విశ్వవిద్యాలయం అక్కడి నాటక రంగంతో చాలా సన్నిహిత సంబంధం ఉండేది, దాని గురించి చెప్పండి.
ఆంధ్ర యూనివర్సిటీలో
అప్పుడు నాటక రంగం
56-59లో కేవి గోపాలస్వామి గారు, హీ వాజ్ వన్ మ్యాన్ ఆర్మీ ఫర్ అమెచ్యూర్ థియేటర్. ఆ రోజుల్లో చాలా గొప్పగా శాస్త్రీయ పరంగా నిలదొక్కుకోగలిగిన టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉన్న బ్యాక్గ్రౌండ్ని, బ్యాక్డ్రాప్ని, దీనికి కావాల్సిన దక్షతని, దీనికి కావాల్సిన ఆర్థికమైన ఇదిని, వీటన్నిటినీ కూడ తీసుకోగలిగిన ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ థియేటర్, దాన్ని యాక్చువల్గా హాఫ్ ఆఫ్ బ్రాడ్వే థియేటర్స్ లాంటివి అంటారు, ఎడ్యుకేషన్ థియేటర్ నడిపేవారు కేవి గోపాలస్వామి గారు. నా అదృష్టం అనండి లేకపోతే ఆ రోజుల్లో తిరగడం అండి, కేవి గోపాలస్వామి గారి దారిలో పడడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో వేసిన మొదటి నాటిక శ్రీవాత్సవ గారి స్నానాల గది, దీనికి దర్శకుడు కేవి గోపాలస్వామి గారు. ఆయన ఇంట్లో, ఆయన వరండాలో మేము రిహార్సల్స్ చేసేవాళ్ళం. జెఫ్రీ కెండాల్ ఆ రోజుల్లో వచ్చిన నాటకాలు వేశారు, షేక్స్పియర్ నాటకాలు. శశి కపూర్ భార్య జెన్నిఫర్ కెండాల్, ఆయన జెఫ్రీ కెండాల్ కూతురు. ఆ నాటకాలు అంటే తమకి తాను ఐడెంటిటీ సంపాదించుకోవడం కోసం నేలబారు నాటకాలని రాసుకుని వేసుకుని ఒక నటుడి దగ్గర నుంచి చాలా ప్రొఫెషనల్ థియేటర్ గా ఎడ్యుకేషన్ థియేటర్లో విత్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక థియేటర్కి వలస వెళ్ళగా అక్కడ వీఆర్ ఎక్స్పోజ్ టు గ్రేట్ థియేటర్ ఆఫ్ జెఫ్రీ కెండాల్ షేక్స్పియర్. అక్కడ హెన్రీ 5th చూశాను, తర్వాత మ్యాక్బెత్ చూశాను, తర్వాత పిగ్మాలియన్ చూశాను, క్యాండిడా చూశాను, ఇప్పటికి నేను మర్చిపోలేను ప్యాట్రిక్ హ్యామిల్టన్స్ గ్యాస్ లైట్, తర్వాత ఇంగ్మార్ బెర్గ్మన్ ఇది ప్యాట్రిక్ హ్యామిల్టన్ గా ఇంగ్రిడ్ బెర్గ్మన్ను చార్ల్స్ లాటర్ను యాక్ట్ చేశారు. నాకు జెఫ్రీ కెండాలు జెన్నిఫర్ కెండాల్ యాక్ట్ చేసిన నాటకమే ఇప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. ఇవన్నీ గ్రేట్ ఎక్స్పోజర్. ఆ తర్వాత రాఘవ స్మారక నాటకోత్సవాలని విజయనగరంలో ఉత్సవాలు జరిగాయి. ఇది ప్యారలల్గా 56-59 ఆంధ్ర యూనివర్సిటీలో నన్ను క్షుణ్ణంగా 100% చెడగొట్టిన, నా చదువుని చెడగొట్టిన వ్యక్తి లేదా వ్యవస్థ ఆంధ్ర యూనివర్సిటీ నాటక రంగం అంటే, దానికి ప్యారలల్గా వృత్తి అమెచ్యూర్ నాటక రంగంలో రాఘవ స్మారక నాటకోత్సవాలు. ఆనాటి తెలుగుదేశంలో అద్భుతమైన నాటకాలు వేసి అందరి మహానుభావుల యొక్క నాటకాలని ఆ స్మారక నాటకోత్సవాలు చూడదండి. కె వెంకటేశ్వరరావు నాటకాలు, రసన సమాఖ్య, ప్రక్కె శ్రీరామూర్తి గారి నాటకాలు, శివం నాటకాలు, అవసరాలు సూర్యారావు గారు, జేవి స్వామీంద్రులు గారు, జేవి రమణమూర్తి, గరిమెళ్ళ రామ్మూర్తి గారు, బాపట్ల నుంచి కొరపాటి గంగాధరరావు గారు, ఆ ఒంగోలు నుంచి పిఎల్ నారాయణ, కాకినాడ నుంచి ఏడిది నాగేశ్వరరావు, అన్నపూర్ణ, వీళ్ళందరూ ట్రూప్స్, చెప్పుకింద పూలు అంశెట్టి సుబ్బారావు గారిది, తర్వాత పింగళి నాగేంద్రరావు గారి నాటకాలు, అయ్యో ఆ నాటకాలన్నీ చూస్తూ ఉంటే మతిపోయేది. సో రెండు అద్భుతమైన థియేటర్స్,
అంటే పాశ్చాత్యం మన తెలుగు
ప్రొఫెషనల్ థియేటర్ ఏమీ బెసకకుండా చూపించగలిగిన అద్భుతమైన ప్రొఫెషనల్ థియేటర్ని ఆంధ్ర యూనివర్సిటీలో పక్క చూస్తే, షేక్స్పియర్ నాటకాలు చూస్తే, తెలుగు నుడికారంతో అంతే తెలుగుదనం ఉట్టిపడేటట్టు అద్భుతమైన నాటకాలని రాఘవ స్మారక నాటకోత్సవాల్లో చూడడం జరిగింది. కోడూరు అచ్చయ్య చౌదరి గారు, తర్వాత బివి ప్రసాద్, తర్వాత ఫిల్మ్ డైరెక్టర్ అయ్యాడు, విశాఖ నాటక కళామండలి, గణపతిరావు అశ్వత్థామరాజు గారు, రాచకుడు కృష్ణశాస్త్రి గారు వచ్చే కాలం ఆ రోజుల్లో రాశారు, పోతుకు సాంబశివరావు దొంగ, ఇలా ఎన్నైనా చెప్పగలండి.